భక్తి మీద ఉన్నటువంటి మానవ శరీర ఒక విశేషమైనటువంటి జాతి నుంచి ఆ రోజు ఏమిటా విశేషమైనటువంటి జాతి జంతువు? మనం అందరము కూడా జంతువులమే. ఒక విధంగా జంతువుల కంటే నికృష్టమైన వాళ్ళమే. ఎందుకంటే జంతువుల్లో ఉన్నటువంటి కొన్ని విశేషమైనటువంటి గుణాలు మన దగ్గర లేవు. కుక్కకున్నటువంటి విశ్వాసము, గాలికి ఉండేటటువంటి కృషి చేయగలిగేటటువంటి సామర్థ్యము, ఎందుకున్నటువంటి ఓర్పు, ఆవుకు ఉన్నటువంటి పవిత్రత, ఇవేమీ మనలో లేవు. జంతువుల్లో ఉండేటటువంటి చెడు లక్షణాలు మాత్రం మనలో చాలా ఉన్నాయి. పాము పగ, పిల్లికి ఉండేటటువంటి ఈర్ష్య, కోతికి ఉండేటటువంటి సునిశ్చితత్వంగా స్థిరంగా కూర్చోగలగటం ఉందా కోతికి? అంటే జంతువులలో ఉండేటటువంటి పిచ్చి పిచ్చి లక్షణాలు అన్నీ కలిస్తే మానవుడు అవుతాడేమో అని నాకు చిన్న అనుమానం వచ్చింది. ఇవాళ పొద్దున్నే చదువుతూ ఉంటే జంతువునా మెలజన్మ దుర్లభం ఎందుకన్నాడు అంటే ఏదో జంతువుకి ఏదో ఒక మంచి గుణం ఉంటుంది, కానీ అన్ని జంతువుల యొక్క చెడ్డ గుణాలను పుణిగిపుచ్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి శరీరధారి మంచి లక్షణాలు ఏమీ లేవు. జపాన్లో పిచ్చ పేరు నాకు గుర్తు రావటం లేదు, ఓ పిచ్చ ఉంటుంది ఇక జపాన్లో అర్థక్వేక్ చాలా ఎక్కువ. అర్థక్వేక్ రాబోయే 24 గంటల ముందు ఆ పిట్ట కనిపించడం మానేస్తుంది. ఇంకా జపాన్లో ఉన్న వాళ్ళకి అర్థక్వేక్స్ వచ్చినా వాళ్ళ ఇళ్ళకి ఏదైనా అవుతే అవుతుంది, కానీ మనుషులకి ఏమవదు. ఎందుకంటే ఆ పిట్ట చెప్తుంది వాళ్ళకి, వాళ్ళు ఒక రోజు పట్టి కనిపిస్తాం లేదంటే వాళ్ళకి అనుమానం అనిపిస్తుంది ఇంకా అర్థక్వేక్ వస్తుందని. వీళ్ళు రోజుకి వెళ్ళిపోతారు. ఆ పిట్ట మళ్ళీ ఎక్కడ కనిపిస్తుందో అక్కడికి వెళ్ళి ఆగుతారు, అక్కడ రాదని అర్థక్వేక్ ఆ ఏరియా. ఈ శీతల ప్రదేశం ఏంటంటే అంటార్కిటిక్, నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర కొన్ని విశేషమైనటువంటి పక్షులు ఉంటాయి. చలి ఎక్కువైపోయినప్పుడు అది ఇక్కడ మన వైపు వచ్చేస్తే ఎక్కువైతే దగ్గరికి 4000 మైళ్ళు ప్రయాణం చేసి మళ్ళీ కరెక్ట్గా అక్కడ చలి ఆగిపోయింది. ఇంకా కాస్త అంటే రిలేటివ్గా సాపేక్షంగా చలి ఎప్పుడూ ఉంటుంది, కానీ అతి చలి నుంచి కొంచెం చలి వస్తుంది అని ఎక్కడో అక్కడ తయారవుతుంది. వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. అంతే సైంటిస్టులు ఏం చేశారంటే వాటి కాళ్ళకి రాడార్ కంట్రోల్ చేసేటటువంటి చిప్స్ పెట్టారు. చిప్స్ పెట్టి ఏం చేశారు, మామూలుగా ఎక్కడికి వెళ్తాయో అక్కడికి వెళ్ళలేకుండా అక్కడి నుంచి కూడా ఇంకో 2000 మైళ్ళ దూరాన్ని తీసుకెళ్లి వాటిని వదిలేశారు. దిశ భ్రమ అవుతుందేమో, వాటికి దారి తెలియదేమో, వీళ్ళ వేస్తాలే కానీ అవన్నీ కరెక్ట్ టైంకి చేరుతున్నాయి. మనకు ఒకసారి వెళ్ళి వచ్చిన దారికి మళ్ళా వెళ్ళమంటే వెళ్ళలేము, దారి తెలియకూడదు. అవి ఎవరిని అడగవు, మాట్లాడవు, గైడెన్స్ లేవు, ఏమీ లేవు, కానీ అవి ఎటు వెళ్ళాలో వెళ్ళిపోతాయి కదా. ఫస్ట్ మానవ శరీరం దారి జంతువునాం నరజన్మ దుర్లభం అన్న మాటలో మనం ఏమనుకుంటాం, ఏం చెప్తాం అంటే చాలా గొప్పవాడు వీడు మిగతా జంతువుల కంటే చాలా గొప్పవాడు మాత్రం కాదు అని ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఓ సింహం ముందు నుంచో చూస్తాను, ఎందుకు మురుగుతోన కుక్క ముందు ధైర్యంగా నుంచును, నేను నుంచో లేదు నా కుక్కలంటే చాలా భయం. జంతువుల కంటే హీన స్థాయిలో ఉన్న మనిషికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే వాడు ఈశ్వరేశ్వరుని గుర్తించగలడు. మిగతా ఏ జంతువులు కూడా ఈశ్వరేశ్వరుని గుర్తించగలడు. సాహసం ఉన్నా, దానికి ఎన్ని టెక్నిక్స్ ఉన్నా, ఎన్ని రకాలుగా అది డ్యాన్స్ చేయగలిగినా, పాటలు పాడగలిగినా, దాని గురించి ఎంత మృదువుగా ఉన్నా, మార్గంలో ఉన్నా ఈశ్వరేశ్వరి పట్టుకోలేదు. కానీ మనిషి ఈశ్వరేశ్వరిని పట్టుకోగలడు. పట్టుకోవాలి అనుకుంటే అందించిన ఏంటి అంటే ఈశ్వరేశ్వరి పట్టుకోవడానికి మనిషి ఒప్పుకోవాలి. యుగచండి కాలంలో ఈశ్వరేశ్వరిని తెలియచెప్పడానికి అనేక మంది గురువులు వస్తూ ఉంటారు, అది మనిషి యొక్క అదృష్టం. మిగతా కాలంలో రాదు, మిగతా కాలంలో ఇంతమంది గురువులు ఉండరు. ఎప్పుడైనా యుద్ధం జరిగి 2 ఏళ్ల పట్టు యుద్ధం జరుగుతుంది, ఇంకా యుద్ధం జరుగుతూ ఉంటుంది అన్న అనుమానం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి ఊళ్ళోనూ కూడా మిలిటరీ సెంటర్స్ ఓపెన్ చేసేస్తారు. మిలిటరీలో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు వచ్చేయండి, కేవలం మీరు నుంచో కలిగి ఉంటే చాలు. మామూలుగా మిలిటరీ కండిషన్ ఏంటంటే 6 అడుగులు పొడుగు ఉండాలి, 72 అంగుళాల ఛాతి ఉండాలి, వాడు కాలు వేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే 1 అడుగు పడాలి. ఇవి రకరకాల కండిషన్స్ చెప్తారు కదా. కానీ నిజంగా యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంకా కండిషన్స్ ఏమి ఉండవు. మీరు యుద్ధం చేయాలని ఉందా లేదా అంతే కండిషన్. మీరు యుద్ధం చేయాలంటే వచ్చాను, మాతృభూమి కోసము, మన దేశం కోసము, నాకు ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకునేవాడు వచ్చి వచ్చేసాడు. నేను ఎక్కడక్కడ ఉపయోగించుకుంటాం, దేనికో ఒక చోట ఉపయోగించుకుంటాం, ఖచ్చితంగా ఉపయోగపడతాం. గెలిచిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళకి గుర్తింపు ఉంటుంది, అందులో వీళ్ళకి ఎక్కువ గుర్తింపు ఉంటుందేమో, ఏమి చేత కాకుండా ప్రాణాలు ఇచ్చేయటానికి వెళ్ళినటువంటి వాళ్ళు. అంటే ఈ గురువులందరూ కూడా ఈ యుగసంధి కాలంలో మీరు ఏం చేయాలో ఈశ్వరుని యొక్క ఇచ్చ తెలుపటానికి మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు. ఏ స్థాయి గురువైనా, కేరళలో ఉన్నటువంటి అవధూత ఆయనైనా, చిత్తప్రియ అవధూత మన నెల్లూరు ఆశ్రమానికి వచ్చి కాకపోయ ఆశ్రమానికి ప్రాణాలు ఇచ్చిన ఆమెను, చూడటం అమ్మాయిన క్రీడా విశ్రమ ఆచార్య అయినా, బ్లాబిస్టీ అయినా, ఎవరైనా కానీ వాళ్ళ వాళ్ళ స్థాయిలలో ఈశ్వరుని యొక్క ఇచ్చ తెలపటానికి వచ్చినటువంటి మన నీతి. మనం ఈశ్వర ఇచ్చ గురించి తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళము. దేనికోసం వెళ్తాం వాళ్ళ దగ్గరికి? మనకి డౌట్ ఏం లేదు కదా, మనం ఎందుకోసం వెళ్తాం? ఇచ్చట ఈశ్వరేచ్ఛ మాకు తెలపండి స్వామి అని అడిగేటటువంటి, ఈశ్వరేచ్ఛను అవగాహన చేసుకునేటటువంటి వ్యక్తుల కొరకు మన ఆశ్రమాలు పెట్టబోతుంది. మరి ఈ ఆశ్రమాలలో వచ్చిన వాళ్ళకి కోరిక తీరుతుందా? మీ పిచ్చే యుద్ధ కాలంలో రాష్మీ నిండుతుంది, రాష్మీ నిండు యుద్ధ కాలంలో కావలసిన సామగ్రి అంతా మిలిటరీ వాళ్ళకి వెళ్ళిపోతుంది కనుక బయట వాళ్ళకి రాష్ట్రంగా ఉంటుంది, మిలిటరీ వాళ్ళకి రాష్ట్రంగా ఉండదు. ఎందుకు రాష్ట్రంగా ఉండదు? తిండి తినకపోతే వాడు యుద్ధం చేయలేదు, నీరసంగా ఉన్నవాడు యుద్ధం చేస్తాడు. అంతేకాదు యుగసంధి కారణంలో మీకు అన్ని చోట్ల రాష్ట్రంగా, ఉద్యోగాలకి రాష్ట్రంగా, పిల్లలకి రాష్ట్రంగా, డబ్బులకి రాష్ట్రంగా, అన్నిటికీ రాష్ట్రంగా ఉంటుంది. కానీ ఆ ఈశ్వరేచ్ఛకి అనుగుణంగా జీవించే వాళ్ళకి రాష్ట్రంగా ఉండదు. ఎందుకు ఉండదు? మిలిటరీ వాళ్ళు కనుక ఆస్వార్థంతో అయినా మీరు ఈ పనులు చేసుకోవచ్చు. అందరూ ప్రాణాలు ఇచ్చేయడానికి దేశం కోసం ప్రేమతో వెళ్ళరు, తింటానికి దొరుకుతుంది కదా అని వెళ్తాడు అంతే కదా. వెళ్ళినవాడు ఆ పని చేస్తున్నాడు. దేని కోసం మీరు వచ్చారు అన్నది ఇంపార్టెంట్ కాదు, వచ్చాక మీరు ఈ పని చేయటం మొదలెట్టారా లేదా అన్నది ఇంపార్టెంట్. ఈశ్వరేష్ఠంటే అర్థమవుతుంది కదా. అంతేత ఈశ్వరేష్ఠను తెలుసుకోవటానికి కావలసినటువంటి ప్రయత్నాలు కూడా మన ఆశ్రమంలో జరగాలి. ఒక్కొక్క ఆశ్రమంలో ఆ ఈశ్వరేచ్ఛ గురించి చెప్పడానికి కొన్ని విశేషమైనటువంటి సాధనలు ఇస్తున్నాం మనం. ఇక్కడ మనం ఏం సాధనలు చెప్పుకుంటున్నాం? ప్రాణ విద్య గురించి చెప్పుకుంటున్నాం. జపం దేని గురించి చేస్తున్నాం? ఓం పరమహంసాయ విద్మహి మహాహంసాయ విద్మహి సన్నహంస ప్రచోదయ. నెలకి 24 లక్షలు అయ్యేటట్టు చూడండి, అసంభవం కాదు అది. మీరు 2 రకాలైనటువంటి మంత్ర జపం చేసేటటువంటి వాళ్ళని ఎన్నుకోండి. ఒకటి ఆశ్రమానికి వచ్చి చేసేవాడు, రెండోది ఆశ్రమం బయట ఏ ఊళ్ళో అయినా ఉండొచ్చు, వాళ్ళు చీరాల్లో అయినా ఉండొచ్చు, అమెరికాలోనైనా ఉండొచ్చు, బెంగళూరులోనైనా ఉండొచ్చు, మీరు మీ బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారు. ఒకే కండిషన్ మీరు ఏం చెప్పాలి వాళ్ళు, మీరు మంత్రజ పని చేస్తున్నప్పుడు ముగ్గురు తక్కువ కాకుండా చూసుకోవాలి. నేను ఒక్కడే చేస్తాను అంటే ఆ మంత్రజ సంఖ్య ఇందులోకి రాదు, కనీసం ముగ్గురు కూర్చొని చేస్తాను. అందరికీ చెప్పండి నెలకి 24 లక్షలు అంతే కదా కావాల్సింది సమూహమే. వాళ్ళు నెలకు ఒక వాళ్ళు గంట గంటలు చేయక్కర్లేదు వాళ్ళది, ఇంకా వాళ్ళ టైమింగ్స్ వేరు. ఆశ్రమంలో ఈ టైమింగ్స్ ఉంటాయి కానీ పిల్లల్లో ఆ టైమింగ్స్ పెట్టుకోవాలంటే కుదరదు. ఒక్కొక్కసారి ఆ టైంకి మంచిగా వచ్చే టైం అవుతుంది. 5 రోజులకు ఒకసారి ట్యాప్ వదులుతూ ఉంటారు కొన్ని ఊళ్ళల్లో. అది పొద్దున్న ఎందుకు వదులుతాడు 4 గంటలకి కనీసం. ఆ టైం ఎప్పుడైనా గ్రామ్య ముహూర్తంలో లేస్తారు నేను, కనీసం జన్మపరిశివరాత్రి లాగా. మా ఒంగోలు ఎప్పుడు అంటాడు ఎందుకంటే డిసిప్లిన్ ఉంటారు. 5 రోజులుగా 4 రోజులుగా మార్చి రోజు. అంతేత మనం టైం పెట్టేసి మంత్ర జపానికి నువ్వు ఆ టైంలో చేసుకోవాలి అంటే అప్పుడు 5 రోజులకు ఒకసారి వచ్చే అంది అది కూడా మీరు పట్టుకోకపోతే ఇబ్బంది కదా అని చెప్పి టైమింగ్ బయట వాళ్ళకి లేదు. బయట వాళ్ళకి ఏముంది సంఖ్య మాత్రమే. వీలైతే అదే టైంకి చేసుకుంటే చాలా మంచిది. అయితే వాళ్ళు ఒక టైం పెట్టుకుని ఆ టైంకి చేసుకోవటం చాలా మంచిది. దేవాలయాల్లో చేసుకోవటం ఇంకా మంచిది. కానీ చాలా ఆనెస్ట్గా స్పష్టంగా మంత్రజపం చేసుకోవాలి. అంతమైంది కదా. ఇంకా మనం ఇక్కడ తెలుసుకునేటటువంటి దాంట్లో ఈ కండిషన్ అన్ని ఆశ్రమాలకి వర్తిస్తుంది. మార్పు ఏంటి అంటే మంత్రం మార్పు, అది వాళ్ళ కౌంటు, వాళ్ళ ఆశ్రమంలో మంత్రం చెప్పాలి కౌంటు. వెంకట మాస్టర్ మాకు ఎలా కుదురుతుంది, ఎందుకు కుదరదు అంటే మీ వ్యాసాలన్నీ ఏంటంటే మన వాళ్ళ దగ్గరే, కొత్త వాళ్ళ జోలికి వెళ్ళాలి. మాస్టర్ ఇది చెప్పారని ఎవరికి చెప్పారు, ఈ 22 ఏళ్ల బట్టి ఎవరికి చెప్పారు, వాళ్లల్లో తగ్గించుకుంటాం. ఇది వరకు 300 మందికి చెప్పుకుంటే ఇప్పుడు 20 మందికి చెప్తున్నారు. మీరు నేను ఈ కార్యక్రమం అంతా ఇది చెప్పాక మీరు ఇద్దరికి మాత్రమే చెప్తారేమో అని అనుమానం. అలాంటి డిస్కస్ చేయకండి, మీరు అందరికీ చెప్పాలి. అందరికీ అంటే నా ఉద్దేశం అందరికీ అని, మన వాళ్ళకే కాదు, తెలియాలి అందరికీ ఈ మంత్ర జపం విశేషంగా ఇక్కడ జరుగుతుంది అని. క్లియర్? కొత్త వాళ్ళని కాల్ చేయండి. ఈశ్వరేశ గురించి చెప్తున్నాను నేను. ఈశ్వరేశ గురించి చెప్తున్నటువంటి కార్యక్రమాలలో చాలా సుస్పష్టమైనటువంటి రీతిలో పూజ్య గురుదేవుడు శ్రీరామ శర్మ ఆచార్య ప్రాణ విద్య గురించి చెప్పినటువంటి పుస్తకాన్ని మనం ఆధారంగా తెలుసుకుంటున్నాం. దట్ ఈజ్ అవర్ బైబుల్, దట్ ఈజ్ అవర్ టెక్స్ట్ బుక్. అంచేత నువ్వు ఆ బుక్ ఇమీడియట్గా తెప్పించుకోవాలి. తెప్పించుకుని నువ్వు చదువుకుంటూ ఉంటే చదివింది మిండి మిండిగా చెప్తుంది. అర్థమవుతుంది మాస్టారు అనుకో, నీకు గ్యారంటీగా అర్థమవుతుంది. ఇది తప్పన ఉండాలి, తప్పన నేను చెప్పే కదా. హిందీ అక్షరాలు కూడా కొడుకు చదివి ప్రాణ విద్యని డిగ్రీ చేశారు వాళ్ళు. వాళ్ళకి అక్షర జ్ఞానం ఉంది కానీ శబ్ద జ్ఞానం కూడా లేదు, కలిసి చదువుకోలేరు వాళ్ళు. ఎందుకంటే ఆ వస్తువులు అవి అర్థం కాదు వాడికి. కానీ వచ్చి చూసి సైకిల్ ఎక్కడుందో చూసి కొట్టేయగలరు, కొట్టించారు. మంచిదేనా, మనకు కావాల్సింది అదే తెలుగులో మంచిదే. ఆ బుక్ పెట్టుకోండి కానీ హిందీ చదవండి. తెలుగు అని చెప్పి ఆ బుక్ వచ్చేంత ఆలోచన, ఒరిజినల్ బుక్ ఇంత ఉంటుంది, దీన్ని హిందీగా చదవండి. అంత బుక్ నేను అలా చదువుతాను అని అనుకోవచ్చు. దాని తర్వాత ఇంకోటి ఏం చెప్పాను, నేను చెప్పినటువంటి శ్వాస మహావిద్య 5 వాల్యూమ్స్గా తెనాలి వాడి వేశాడు. ఆ 5 వాల్యూమ్స్ నేర్చుకోండి, చదువుకోండి, తెలుగులోనే ఉంది కనుక. ముందు థియరీ పార్ట్కి వెళ్ళండి, ప్రాక్టికల్ పార్ట్కి వద్దు. ఇంకా 3 గంటలు అయిపోయింది కదా కార్యక్రమం, పొద్దున్న 5 నుంచి 6, 12 నుంచి 1 గంట, సాయంత్రము 7 నుంచి 8 జపం అయిపోయింది. జపం అయిపోయిన తర్వాత మన ఆశ్రమానికి వచ్చి మేము ప్రాణ విద్య గురించి చదువుకుని వెళ్తాము అనేటటువంటి వాళ్ళకి మీరు ఆహ్వానం పంపించండి, చెప్పండి, టైం టేబుల్ ఇవ్వండి. ఇక్కడ వాళ్ళు వచ్చి ఉండటానికి కావలసినంత వసతి ఉంది. భోజన ఏర్పాట్లు రస్ట్ బట్టి మేము నిర్ణయించుకోండి. వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటారు, తీసుకోరు. అంతేత వాళ్ళకి 5 కూరలు, 20 పచ్చళ్ళు, రష్యా నుంచి అమెరికా నుంచి స్పెషల్ ఐటమ్స్, ఇవేమీ తెప్పించి పెట్టక్కర్లేదు. మీరేం చేస్తారంటే పప్పు అన్నం, మజ్జిగ అన్నం, సాంబారు అన్నం, మజ్జిగ అన్నం, పచ్చడి అన్నం, మజ్జిగ అన్నం, ఇంకేమొద్దు. వ్యాసాలు ఏమి ఇవ్వద్దు, ఓన్లీ 2 ఐటమ్స్. అందులో నంచుకోవడానికి కూడా ఏముండదు. అంతేత చేసే దాంట్లోనే ఇంకా మీ తెలివితేటలేదు. నంచుకోవడానికి కావాల్సిన ముక్కలు సాంబార్లోనే వేసారనుకోండి. ఇంకా మాస్టర్ చెప్పారు నంచుకోవడానికి వేసేయాలని చెప్పి. అంతేత మీరు చేయటం ఎక్కడానికి మీరు 22 ఏళ్ల బట్టి ఎన్ని వ్యాసాలు వేశారు. అలాగే మీరు ఒక కొత్త కొత్త ఐటమ్స్ నంచుకోవడానికి వీలుగా ఉండేటట్టు చేసుకోండి. ఎందుకంటే తిండి లేకపోతే మంచి తిండి లేదండి, మీరు ఆశీర్వాదానికి రామంటారు, రాకపోతేనే మంచిది. కానీ ఎక్కువ ఐటమ్స్ వంట వాళ్ళని పెట్టడం అది చేయకండి. మరీ 100లాది మంది వస్తే తప్ప, 5 10 మంది వచ్చారంటే వంట కష్టం కాదు, అందరూ కలిసి చేసేసుకుంటే అయిపోతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార నియమాలని బ్రేక్ చేయకండి. మీరు బ్రేక్ చేసేస్తే మొత్తం బ్రేక్ అయిపోతుంది. అందుకే హంస గాయత్రిలో కూడా లాస్ట్ది ఆహార నియమాలే అనుకుంటారు కదా, భావార్థంలో లాస్ట్ చెప్పింది అదే. ఆహార నియమాలు చాలా ఇంపార్టెంట్ అండి.
కానీ సీరియస్ ఆహార నియమాలు నేనేం తగ్గట్లేదు.
చింతపండు వద్దు, నూనె వద్దు, ఎండు మిరపకాయలు వద్దు అని నేను అనలేదు. మీరు అనవద్దు. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలో అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు. కానీ ఆశ్రమంలో మాత్రము ఓన్లీ టూ ఐటమ్, సీతాసులు ఉండవు. టీకాసులు పెట్టద్దు. ఆశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా టీకాసి తీసుకోకండి. మరి మాకు టీకాసి తాగాలని ఇస్తే దొంగతనంగా బయటకు వెళ్ళుకోండి, లాజీ ఎదురకుండా ఒక హోటల్ పెట్టించుకోండి. ఆ హోటల్కి వెళ్ళి మేము తినొచ్చు. లోపల ఆశ్రమం లోపల మాత్రము నియమాలు బ్రేక్ చేయకండి. కనీసం ఆ నియమాలు ఏదైనా మీరు పాటించగలిగితే చాలా స్పష్టమైనటువంటి రూపం. మరి ఇవాళ రేపు నేను ఉన్నంత వరకు కాదు కలపెట్టండి, నేను వెళుతుంది కానీ శ్వేత దీపంలో నేను వాళ్ళ కండిషన్ పెట్టాను. మీకు సంబంధించిన వస్తువులు మీరు తింటానికి లేదు, ప్రశ్నే లేదు. టీకాటీ తాగాలంటే బయటకు వెళ్తాను. గ్యాస్తో కూడా ఇచ్చి చేశాను అంటే ఆయన అంటున్నారు. చెప్తున్నాను నేను ఆచరించి చేస్తున్నానని నేను చెప్తున్నాను తప్ప నేను చేయలేనది నేను చేత చేయించడం లేదు. హాయిగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ లోపల మాత్రం వాళ్ళ బాధ కానీ అది పాపం బాధ అంటే వాళ్ళ గురించి అది కూడా ఆశించే పాపం. వాళ్ళు టీ కాఫీలు తాగారు కానీ మాట్లాడి కరెక్షన్ చేస్తున్నప్పుడు మరి టీ కాఫీ అవసరం అవుతుంది. ఏం చేస్తున్నారు, నేను పక్కింటికి వెళ్ళి తాగి వస్తున్నాను. అక్కడ మాత్రం నేను తాగటం లేదు. అంతట రేపు 12వ తారీఖు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి ఆశ్రమ వాతావరణాన్ని కలుషితం చేయాలి. ఓన్లీ 2 ఐటమ్స్. ఈ 2 ఐటమ్స్ లో మీకు ఇంకొక ఛాన్స్ గురువు గారు ఏమి ఇచ్చారు అంటే అది నేను ఇవ్వలేదు కానీ గురువు గారు ఇచ్చారు. మీరు ఫుల్కా కూర 2 ఐటమ్స్ కదా, అవి చేసుకోవచ్చు. అందులో మీరు చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. కూర ఫుల్కాలోకి కూరలు చాలా కూరలు కాదు, ఒకే కూర కానీ ఆ కూరలో అనేక కూరలు వేసేయండి. అదేంది కదా, కొంచెం ఆలోచించుకుంటే మీకు చాలా ఐడియాస్ వస్తాయి. కానీ నాకు తగ్గిన కొన్ని ఐడియాస్, నేను చేయించుకున్న కొన్ని ఐడియాస్ ఇచ్చాను. నేను ఆశ్రమాన్ని ఆశ్రమంలాగా ఉంటుంది, ఋషి ఆశ్రమంలో ఇచ్చి పరిస్థితుల్లోనూ దాన్ని కలుషితం చేయకండి. ఆహారాన్ని ఆహార నియమాలు మీరు మార్చకండి. ఎంతైనా తినండి, ఎంతైనా తినండి అంటే ఎన్నిసార్లు అయినా అని కాదు, ఒకేసారి మీరు తినేది లేదు, కడుపు నిండా తినండి. పెద్దల టిఫిన్ లాగా, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ లాగా ఎంతైనా తిన. ఆహారం కంట్రోల్ నేను చేయటం లేదు కానీ ఇదే పెద్ద కంట్రోల్. ఎప్పుడైతే 2 ఐటమ్స్ అయిపోతాయో ఆటోమేటిక్ గా గురువు గారు ఏం చెప్పారంటే తన ప్రారంభించ పుస్తకంలో ఆ రెండు ఇలా 2 ఐటమ్స్ తినేవాడు ఉపవాసం చేసినట్టే అన్నాడు. గురువులు ఇప్పుడు అబద్ధాలు చెప్పారు, మన కోసం వాళ్ళు రూల్స్ ఏం కదలించరు. కానీ ఆ కదలించినట్టు కనిపిస్తుందంటే మనకి మీరు టేస్ట్ చూస్తే తెలుస్తుంది ఇది కూడా కష్టమే. టీ కాఫీలు వద్దు, ప్రతి పరిస్థితి మధ్యలో తాగండి. మీరు పాలు వద్దు. సో పిల్లవాడు వచ్చాడు, వాడికి పాలు ఇవ్వండి, వాడి పేరు చెప్పుకుని మీరు తాకండి. కనీసం రూపు తాకండి. ఎవరు ఇచ్చారు అర్థమవుతుందా? ఆ సీరియస్నెస్ తీసుకెళ్ళండి. అందుకని మిమ్మల్ని ఉండితో మనకి వ్యక్తులు ఉంటే తప్ప ఆ సీరియస్నెస్ రాదు. ఆహార నియమాలు అర్థమే కదా. దాని తర్వాత ఏం చేయాలి, వాళ్ళు వచ్చిన వాళ్ళు పొద్దున్న 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, రాత్రి 1 గంట ఈ పుస్తకాలు చదువుకోవాలి. టైమింగ్స్ మీ ఇష్టం, ఆ టిఫిన్ టైమింగ్స్ దాన్ని చూసుకుని పెట్టుకోండి. పొద్దున్న 2 అవర్స్ అంటే 5:00 to 7 చేసేసి నేను చదువుకుని వెళ్తాం ఆఫీస్ వచ్చి దానికి అన్నవాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు 6 to 8 చదవచ్చు. బయట నుంచి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఈ టైంకి వచ్చేసి లేకపోతే రాత్రి వచ్చేసి పడుకుని ఇక్కడ పొద్దున్న 5 to 6 జపం చేసుకుని 6 to 8 స్వాధ్యాయం చేసుకుని వెళ్ళిపోవచ్చు. వాళ్ళ పొద్దున్న రాత్రి మేము మధ్యాహ్నం వచ్చేటటువంటి బ్యాచ్ ఉండొచ్చు. వాళ్ళు 12 to 1 మంత జపం చేసుకుంటారు, ఆహారం తీసుకుంటారు ఇష్టం అవుతే. అయితే ఇక్కడ ఏముండదండి, ఏదో ఇంకా సాంబారు మధ్యగా అన్నం పెడతారంటే మీరు 10 గంటలకే భోజనం చేసి రావాల్సి వస్తుంది. ఇచ్చేంటే 12 గంటలకి మీరు భోజనం చేసి వచ్చి జపం చేస్తామంటే నిద్రపోతారు తప్ప జపం చేయలేదు. లేదు 12 నుంచి 1 గంటకి జపం చేసుకుని ఇంటికి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళి భోజనం చేసుకోండి. మీకు కావాల్సింది ఇక్కడ వస్తే మీకు కావాల్సింది అని ఇక్కడ వాళ్ళకి చెప్పండి మేము ఉండమని. లేకపోతే మీరు అందరూ వచ్చారు కదా మీరు లాభం చెప్తే మీకు కష్టా పోతున్నా ఏర్పాటు చేసి మాస్టర్ మరి మీరు చెప్పారు సాంబారేగా వాళ్ళు చేసేది ఏర్పాటు. సాంబార్ అయినా క్వాంటిటీ ఉండాలిగా, అన్నం ఉండాలిగా. ఇంకొకటి చెప్పండి ఎవరు తినాలి అని మీకు చెప్పేది ఎందుకంటే మీ నలుగురికే కాదు, ఇది మీకు అర్థమయ్యేటట్టు ఒక బ్రోచర్ లాగో దేనిలాగో రాసేసి ఉంచుకోండి. ప్రతి వాళ్ళకి చెప్పాలి ఇది. ఎందుకంటే ప్రతి వాడు నాకు చెప్పలేదంటాడు, మీకు అనుభవమేగా ఏంటో మాట్లాడారు మీరు చెప్పారని మాకు చెప్పలేదు. మరి ఆ అనుభవం దృష్టిలో ఉంచుకుని 10 మందికి ఇది తెలిసేటట్టు ప్రయత్నం చేయండి. అంటే 3 గ్రూపులు వస్తారన్నమాట, పొద్దున్న వచ్చే గ్రూప్, మధ్యాహ్నం వచ్చే గ్రూప్, సాయంత్రం వచ్చే గ్రూప్. అంచేత మధ్యాహ్నం వచ్చేటటువంటి గ్రూప్ చేసి 12 నుంచి 1 గంట జపము, దాని తర్వాత 1-2 చదువుకోవచ్చు వాళ్ళు. లేదు ఇక్కడే ఉండిపోతాం అనేటటువంటి వాళ్ళు సాయంత్రం వరకు ఉంటారు, నేను ఆహారం తీసుకుని 1 గంట 1.5 గంటల గ్యాప్ ఇచ్చుకుని స్వాధ్యాయం చేసుకోవచ్చు. ఆ టైమింగ్ మీరు ఎలా చేసుకుంటారు అన్నది చూసుకుంటున్నా. కానీ ఫిక్స్ చేసేయండి టైమింగ్, వెళుతున్న వాళ్ళకి టైం ఫిక్స్ చేయండి, ఉండేవాళ్ళకి టైం ఫిక్స్ చేయండి. ఇష్టం వచ్చినట్టు మాత్రం చేయనివ్వండి, ఫిక్స్డ్ టైమింగ్స్ ఉండాలి. సాయంత్రం జపానికి వచ్చేటటువంటి వాళ్ళు 1 గంట స్వాధ్యాయం చేసుకోవాలని చెప్పాను కదా, వాళ్ళు 6:30 వచ్చేసి 6:30 నుంచి 7:30 వరకు స్వాధ్యాయం చేసుకుని 7:30 నుంచి 8:30 జపం చేసుకుని వెళ్ళిపోవచ్చు. లేదు 7:30 వచ్చి జపం చేసుకుని 1 గంట స్వాధ్యాయం చేసుకుని 9:30 వెళ్ళిపోవచ్చు. లేదు ఇక్కడే ఆహారం తీసుకుని రాత్రి పడుకుని వస్తున్న జపం చేసుకుని స్వాధ్యాయం చేసుకుని వెళ్ళిపోవచ్చు. మీకు ఆ పాయింట్ అర్థమవుతుంది కదా. ఇంకా ఎక్కువ మంది ఎలాంటి వాళ్ళు మనకు కావాలి అంటే సాయంత్రం 5:30, 6:30, 7:30 వచ్చి జపం చేసుకుని స్వాధ్యాయం చేసుకుని రాత్రి ఇక్కడే ఉంచుకుని పొద్దున్నే 4:30 ఎప్పుడో నిద్రలేసి 5 నుంచి 6 గంటల జపం చేసుకుని 6 నుంచి 7 స్వాధ్యాయం చేసుకుని వాళ్ళ పనులు వాళ్ళ ఆఫీస్ పనులకి వెళ్ళిపోవచ్చు. అలా రోజు చేయగలిగే వాళ్ళు చాలా మంచిది. రోజు చేయలేకపోతే వాడి ఆ శనివారం రాత్రి వచ్చేసి సోమవారం పొద్దునే వెళ్ళిపోవచ్చు. ఎక్కువ సేపు ఇక్కడ ఉండే సమూహాన్ని మీరు ఏర్పరచుకోండి. తక్కువ సేపు ఉండేవాళ్ళని కాదు, కానీ తక్కువ సేపు వాళ్ళు వస్తే అభ్యంతరం లేదు. అర్థమైందా? దీక్ష మీరు పెట్టండి, 9 రోజులు దీక్ష, మండలం దీక్ష లాగా వచ్చేస్తారు. ఆ 9 రోజులు సాధన చేసుకుంటారు, సాయంత్రం వస్తారు, పొద్దున వెళ్ళిపోతారు. మండల దీక్ష కార్యక్రమం ఎక్కడైనా 40 రోజుల తర్వాత పూర్ణ అవుట్ చేసుకుంటారు. ఇలా రకరకాలైనటువంటి కాన్సెప్ట్ డెవలప్ చేయండి. అర్థమైందా? నేను 9 రోజులకి రాగలను అన్నాడు అనుకోండి, ఒకడు సాయంత్రం 7:30 వస్తాడు, జపం చేసుకుంటాడు, స్వాధ్యాయం చేసుకుంటాడు, ఇక్కడే పూజ చేసుకుంటాడు, నిద్ర లేస్తాడు, పొద్దున్న జపం చేసుకుంటాడు, పొద్దున్న 2 గంటలు స్వాధ్యాయం చేసుకుంటాడు, ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అలా 9 రోజులు రెగ్యులర్గా వస్తాడు. మండల దీక్ష అంటే 40 రోజులు రెగ్యులర్గా వస్తాడు. అలా ప్రతి ఆదివారం వచ్చేవాళ్ళు. కానీ దీనివల్ల ఏమవుతుంది, గంటల గంటలు మంత్ర జప సంఖ్య పెరుగుతుంది. ఇదంతా దేనికి చేస్తున్న వాళ్ళేది కదా, మంత్ర జప సంఖ్య పెంచడానికి. ఆటోమేటిక్ గా ఈ ప్రాణ విద్య అది చదువుతూ ఉంటే ఆ గురువు గారి యొక్క వాక్ ట్రాన్స్లేషన్ ద్వారా వెళ్ళినా దేని ద్వారా వెళ్ళినా వాక్ గురువు గారిదే కనుక ఆయన మీ నెత్తికి ఎక్కుతాడు. నా కోరిక ఆయన మీ నెత్తికి ఎక్కడే చూడాలని ఉంది. ఎందుకంటే ఆయన నెత్తికి ఎక్కిన వాడు బలసిద్ధులు వేస్తాడు, వాడు సుఖంగా ఉండలేడు, పక్కవాడిని సుఖంగా ఉండలేడు. మీరు అలా అయిపోయారనుకోండి నాకు అర్థమైపోతుంది మీ నెత్తికి గురువు గారి ఇచ్చారని. అప్పుడు మీ జోలికి రాలేదు, ఏం చేసేస్తారు అప్పుడు మీరు. కానీ ఇచ్చుతారమ్మా, అవకాశం ఇవ్వాలి కదా వాళ్ళకి, అవకాశం ఇవ్వటం. మనం మన కోరికలు మన వాటిలోనే ఉంటాం తప్ప ఒక్కసారి వాళ్ళని మన నచ్చినడికి ఎక్కనిస్తే మన జీవితాన్ని మన వివేకానందని ఎలా మార్చిస్తాడు రామకృష్ణ? శివాజీని ఎలా మార్చిస్తాడు? ప్రాణికుడి చంద్రగుప్తుని ఎలా మీరు అలాగే మార్చిపోతారు? మేము మా చాలా సాధారణ మనుషులను మీరు సాధారణమైనటువంటి వాళ్ళు కాదు. నాకు ఈ మాట విందు, ఈ మాటలు మీరు వింటున్నారు అంటేనే ఖచ్చితంగా మీ పురాతృతమైనటువంటి అదృష్టం అవుతూ ఉంది. కానీ మీరు ఐశ్వర్యానికి అనుగుణంగా మారకండి. నేను ఇంత చెప్పినా ఇందులో ఉద్యోగాలు మానుకోమని ఎక్కడ చెప్పలే. నేను కొంతమందిని మానుకోమంటున్నాను, ఇంకైతే వాళ్ళకి ప్రాణించా వాళ్ళు చేసిన ఉద్యోగాలు కాదని వాళ్ళకే అనిపిస్తుంది. వాళ్ళని మానుకోమంటున్నాను తప్ప మిగతా వాళ్ళని మీ బాధ్యతలు అది ఎక్కడ వదులుకోమన్నాను. సాయంత్రం 6:30 అనిపిస్తుంది చల్లగా ఉంది. ఇంకో ప్లాట్ఫామ్ మీరు ఎంతవరకు ఇక్కడ ఉంది, ఆఫీసులు వెళ్ళలేరా?
వెళ్ళగలిగే వాళ్ళు వెళ్ళగలిగారు, మళ్ళీ సాయంత్రం వెళ్ళినట్టు ఇచ్చేస్తారు.
అలాంటి వాళ్ళని అది ఈశ్వరుడికి అనుగుణంగా మీరు జీవించడం అంటే మాకు వీలు పడదండి, మాకు కలవారికోడలు టీవీ మిస్ అయిపోతామండి. కరెక్ట్గా మధ్యాహ్నం 12:30 అద్భుతమైనటువంటి టీవీ కార్యక్రమం ఉంది, అది చూడాలంటే నమస్కారం. మీకు ఉన్నప్పుడేనండి, మీకు టైం ఉన్నప్పుడేనండి. కానీ మాకు చాలా తొందరగా ఉంది కనుక మనం చాలా తొందరగా ఉన్నాం. ఈసారి చెప్పేటటువంటి గ్రూపు కన్నాకోట పట్టి పరిగెత్తించడే, వాళ్ళు 20 మంది కానీ 30 మంది కానీ ఒకసారి చూడాలి. ఆ ప్రాణ విద్య మీరు నేర్చుకుని అది ప్రపంచానికి అందజేయాలి కదా. మళ్ళీ ఆ మీరు మీరు ఎక్స్పర్ట్స్ అవ్వాలిగా. ప్రస్తుతం ఎందుకు అంటే నేను ఈ గురు పూర్ణిమ వరకు ఈ ఆశ్రమాన్ని ఒక లైన్ లో పడేదలుస్తున్నాయి. ఇలాగ ప్రతి ఆశ్రమం రామకృష్ణ ఆశ్రమం వస్తే పొద్దున్న 5 నుంచి ఆశ్రమం ఈ మంత్రి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆశ్రమంలో ఈ 2 గంటలు ఈ పుస్తక పాఠం జరుగుతూ ఉంటుంది అనేటటువంటి ఒక మాట వచ్చేయాలి మనుషులు. అంటే ఆ విషయం మీద ఏదైనా అనుమానం ఎవరికైనా ఉందంటే ఆశ్రమానికి వెళ్ళి అడుగుదాం. మనం ఆశ్రమంలో వాళ్ళు చెప్పేస్తారు మనకి చాలా స్పష్టంగా. మీకు గ్యారంటీ నేను ఎందుకు చెప్పగలను అంటే శ్రీరామ్ శర్మ ఆచార్య కంటే కూడా మొత్తము మదించి రాసిన పుస్తకాలు ఎవరూ రాయలేదు. నేను అందరి పుస్తకాలు చదివాను, నాకు తెలుసు. ఎక్కడ కూడా శ్రీరామ్ శర్మ ఆచార్య రాసినంత లోతుగా ఎవరూ రాయలేదు. ప్రతి వాడు ఒక లైన్ పట్టుకోవడం, ఒక పుస్తకం రాయటం, 500 రూపాయలు ఆ పుస్తకం ఖరీదంటాం, నేను మా పటేలకి చెప్పటం, పాపం ఆయన 600 అయినా దాన్ని కొని నాకు పంపించాను. అంతా రాశాక ఏముంటుంది అంటే అందులో 2 లైన్లు దొరుకుతాయి. అసలు 2 లైన్లు ఇంపార్టెంట్ అనుకు కాదన్ను. ఆ పుస్తకాలన్నీ అలా చదవటం వల్ల ఈ నిర్ణయానికి రాగలిగాను నేను. ఇంకేం లేదు, మనం చెప్పింది వేదం తప్ప బయట ప్రపంచానికి ఏమీ తెలియదు. గ్యారంటీగా చెప్తున్నాను, గణపతి సత్యనారాయణ స్వామికి తెలియదు, అప్పు సాయిబాబాకి తెలియదు. తెలిస్తే వాళ్ళు చెప్పటం లేదు. ఏరా యువతిని తెలిసి ఉండొచ్చు ఇదంతా చెయ్యాలని, కానీ వాళ్ళు చెప్పటం లేదు. కానీ ఒక్కొక్కసారి రాత్రి పడుకున్నప్పుడు నాకు అనుమానం వచ్చింది, వాళ్ళు చేయలేని పని నేను చేయగలనా అని. దాని తర్వాత మళ్ళీ నాకు ధైర్యం వస్తుంది, నేను ఎక్కడ చేసేది, చేసేది ఎవరు చేసేది రాత్రి. కాదండి, కాదు మీరు సంఖ్య గురించి వరి కాకండి, 10 మంది ఉంటే చాలు ఊకే వచ్చేటప్పటండి. ఒక వివేకానంద ఒక్కడు చూసింది దాని ఎఫెక్టే ఇదంతా కూడా. వివేకానంద చేసిన ఫలితాల యొక్క ఎఫెక్టే ఇప్పుడు జరుగుతుంది తప్ప మళ్ళా కొత్తది రావటమే. అందుకు మళ్ళా రామకృష్ణ పరమహంస రావాల్సి వచ్చింది శ్రీరామ శర్మ ఆచార్యగా. మళ్ళా అక్కడే ఆగిపోయింది, మళ్ళా పండి ఆ తరంగాలు అక్కడే ఆగిపోతున్నాయి. వివేకానంద చెప్పిన దానికి తర్వాత వెళ్ళటం లేదు. అప్పుడే చెప్పాడు కూడా ఆయన, నేను గాయత్రి మంత్రాన్ని ఆధారంగా చేసుకుని చెప్తాను అని ఆ జన్మలోనే చెప్పాడు ఆయన. ఇంకా ఆయన చెప్పినటువంటి గాయత్రి మంత్రము ఈ కాలం పండితులు బ్రాహ్మణులు చెప్పేటటువంటి గాయత్రి మంత్రము ఒకటి కాదు. వీళ్ళ గాయత్రి మంత్రం అందరూ చేయలేకపోవచ్చు, మన గాయత్రి మంత్రం అందరూ చేసుకోవచ్చు. మరి ఆ గాయత్రి మంత్రంలో తేడా ఎలా ఉంది అంటే ఎంట్రన్స్ పరీక్షకి కోచింగ్ క్లాసెస్ పెడతారు. కోచింగ్ క్లాసెస్ పెట్టినప్పుడు వాళ్ళు 45,000 60,000 తీసుకునే కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. బీజేపీ వాళ్ళు ఏబీవీపీ వాళ్ళు పెట్టే ఫ్రీ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. చెప్పేది అదే ఫ్రీ కోచింగ్ సెంటర్స్ అయినా ఒకసారి నా అనుభవంతో నేను చెప్తున్నాను, ఫ్రీ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఇంకా ఎక్కువ బాగా చెప్తారు. ఎందుకంటే తప్పకుండా చెప్తారు, డబ్బు కోసం చెప్పారు వాళ్ళు. మనము అద్భుతమైనటువంటి వ్యక్తి యొక్క వివేకానంద తర్వాత పని చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు మీరు ఇలా పడిపోతేస్తాం. కానీ ఇలా పడిపోతాం పడిపోతేస్తాని కాదు, కష్టపడాలి కదా. కష్టపడటానికి నేను ఇంతవరకు చెప్పిన నియమాలలో మేము ఇది చేయలేము మాస్టారు అని మీరు అంటారా? ఇందులో కష్టమే ఉంది. ఇది తీసుకొని కాలంలో మనం చేయవలసినటువంటిది పని అది. దీన్ని చాలా జాగ్రత్తగా మీరు మళ్ళీ మళ్ళీ నెమరేసుకుని జప సంఖ్య మాత్రము నేను చెప్పిన టైంకే జరగాలని కాదు, ఆ టైంకి జరుగుతూ ఎక్స్ట్రా జరిగితే మంచిదే. మీరు మళ్ళా మాస్టర్ 5 to 6 చెప్పారు, 6 గంటల 5 నిమిషాలు అయిపోయింది ఇంకా మంత్ర జపం కూడదు అనంతా ఎవరైనా వచ్చేది కూర్చోబెట్టేసేనే వాడిని. ఎప్పుడైనా మంత్ర జపం ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా, అర్ధరాత్రి చేసుకోవచ్చు. జప సంఖ్య మాత్రం పెంచుకోండి. ఎంతవరకు మీ జప సంఖ్య యొక్క టార్గెట్? 24,00,000 జరగాలి. అసంభవం ఏం కాదు అది. 100,000 మందిని కనుక మీరు ప్రపంచంలో ఎన్రోల్ చేసుకోగలిగితే, వాళ్ళు రోజుకు 24 చుట్టాలు చేస్తే ఒక రోజులోనే 24 లక్షలు అయిపోతాయి. చేత కావాల్సింది సంగీతం కోసం, అది అర్థం చేసుకోండి. రాణవిద్య పుస్తకం గురువు గారికి తెప్పించుకోమా, మృతి గారు ఏంటి ట్రాన్స్లేట్ చేస్తున్నారు అన్నారు, తీసుకోండి. అయిపోయిన వరకు ఎంత అయిపోయినంత వరకు ఫోటోస్ కట్ తీసి మీరు అధ్యయనం చేసుకోండి. దాని తర్వాత శాస్త్ర విజ్ఞానం మీద ఏ పుస్తకాలు దొరికినా అది నేను మెల్లిగా మీకు అందజేస్తాను. నా దగ్గర చాలా పుస్తకాలు కానీ అది ఇప్పుడు కాదు, ఒక నెల అయిపోయాక మొదటి 24 లక్షలు అయిపోయాక పూర్ణావతి చాలా గ్రాండ్ గా చేద్దాం. ఈ విషయాలన్నీ చాలా నీట్ గా ఒక చిన్న బుక్లెట్ లాగా రాయండి. ఎవరు వస్తారు టీచింగ్ కోసం, మీరు చెప్పిందంతా టేపు ఉంది, చాలా జాగ్రత్తగా నీట్ గా ఒక చిన్న బుక్ లాగా రాసి ఈ ఆశ్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా దాన్ని అందజేస్తాం. ఆ పుస్తకం ₹1 ఖరీదు అయిపోతుంది. ఎంత అవుతుంది? పెద్ద విషయాలు ఏం లేవు కదా. వచ్చే వాళ్ళకి ఇదయ్యా మా ఆశ్రమం దగ్గర నుంచి కానీ ఫ్రీగా అయిపోయింది, మీకు ప్రింట్ అవుతాను ఎంత డబ్బు అయిందో అంత తీసుకొని ఇచ్చిపోయింది ₹2 ఖరీదు చేసి అయిపోగానే మట్టి కొట్టిస్తుంది. అందులో ఈ మంత్రము ఈ నియమాలు అవి కూడా చాలా స్పష్టమైన ఓకే. జ్ఞాన విద్య కేంద్రము అయ్యాసి దత్ర ఆశ్రమం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ప్రాణ విద్యా కేంద్రము ఏ కేంద్రము? సయ్యాద్రి అది చెప్పాలి. ప్రాణ విద్యా కేంద్రము ఆ మాటలు హాస్యానికి చెప్పటం లేదు నేను, అది మన శ్లోగన్ అవ్వాలి. ప్రాణ విద్యా కేంద్రము ఇంకా మీరు ఎంత తొందరగా వర్తిల్లట చేస్తారో నేను చూస్తాను. కానీ ఒకటి మాత్రం మీరు చూడండి, నిల్చుని